గ్రంథరాజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 8వ శ్లోకం గుల్బేనాథమృతస్మిన్ అంతరిక్ష బహిరావృత ఆశ్రయకృత్వ శిరకుక్ష భుగ్నా పృష్ట శిరోధర. అనువాదం: మావియందుంచబడి బయట ప్రేవులచే కప్పబడి శిశువు ఆ గర్భమునందు ఒక మూల పడి ఉండును. అతని శిరము పొట్టవైపుకు తిరిగి ఉండి వీపు మరియు మెడ విలువలే ఉండి ఉండును. చెప్పండి. మావి అందించబడి బయట పేగులచే కప్పబడి ఆ గర్భమునందు శిశువు ఒక మూల పడి ఉండును. అతని శిరము పొట్టవైపుకి తిరిగి ఉండి వీపు మరియు మెడ విలువలే వంగి ఉండును. తాత్పర్యం: గర్భస్థ శిశు ఉండే పరిస్థితిలో ఏ వ్యక్తినైనా ఉంచుతో అతడు కొన్ని క్షణములు కూడా బతుకుట సాధ్యం కాదు. కానీ దురదృష్టవశాత్తు మనం ఆ దుఃఖాలన్నింటినీ మరచి జన్మమృతి బంధం నుండి ఆత్మను ఉద్ధరించవాలని పట్టించుకునక ప్రస్తుత జన్మ యొక్క సుఖభాగులం కావాలని యత్నించుదము. ప్రస్తుత నాగరికత ఎంత దౌర్భాగ్యమైనదనగా భౌతిక అస్తిత్వము ఘోరము పరిస్థితిని జనులు అవగతం చేసుకున్నట్లుగా ఈ విషయాలని స్పష్టంగా చర్చింపబడవు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శిశువు మావి అందించబడి బయట పేగులచే కప్పబడి గర్భం నుండి పక్కన పడి ఉండను. అతని శిరము పొట్టవైపుకు తిరిగి ఉండి వీపు మరియు మెడ విలువలే వంగి ఉండును. వర్ణన: జన్మ దుఃఖము, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మృత్యు దుఃఖం, గత కొద్ది రోజులుగా జన్మ, మన తల్లి గర్భంలో ప్రవేశించడం నరకయాత్రలను కలిగిస్తుంది. కానీ మనం మర్చిపోతాం, ఈ సంసారంలో కూడా మనకి ఎన్నో మాటలు, ఎన్నో రకాల భయాలు, ఎన్నో రకాల బాధలు కలిగాయి. ఆ సమయంలో మనకి జీవితం దుర్భరంగా ఉంటుంది, విరక్తి విసుగ్గా ఉంటుంది. కానీ మళ్ళీ మనకి కొద్దిగా ఇంద్రియ తృప్తికి అవకాశం కలిగిన వెంటనే అంతా మర్చిపోయి మనకి సంసారం బాగానే ఉంది. ఇక్కడ మనం కోరుకున్నట్టుగా మనకి జన్మ దొరకదు, బలవంతంగా కర్మణ దైవనేత్రేణ జంతుదోహోపపత్తిసు స్త్రీయా ప్రవిష్ట ఉదరం పుంసారత కణాశ్రయ. ఏదైనా కూడా పనిష్మెంట్ బలవంతంగా ఉంటుంది. మామూలుగా మనం చేసిన తప్పుని ఒప్పుకోము, దాన్ని కప్పిపుచ్చాలని చూస్తాం. చేసిన తప్పుకి మనం దండన, మనం తప్పించుకోవాలని చూస్తాం. చెప్పబడింది మనుషులు పాపాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేయాలంటే పాపపు ఫలితం అయినటువంటి దండన. నేను పాడు పనులు చేయాలా, కానీ నేను పనిష్మెంట్ పొందకూడదు, కానీ అది వీలు కాదు. ప్రకృతి నియమాలు కఠోరమైనటువంటి నియమాలు, ఎలాంటి వాళ్ళను కూడా ఈ ప్రకృతి నియమాలు వదిలిపెట్టవు. అతను భక్తుడైనా, అతను బ్రాహ్మణుడైనా, అతను మంచి వ్యక్తి అయినా, మనం అన్ని మంచి పనులు చేయొచ్చు, కానీ మనం ఒక పాప పని చేయొచ్చు. ఎవరు కూడా మనల్ని వదిలిపెట్టరు కదా. ప్రకృతి నియమాలు తప్పించుకునే అవకాశం లేదు. అంటే మనం ఎన్ని వద్దనుకుంటే మనప్పుడు పశ్చాత్తాపాన్ని పొంది ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని మనం మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలి. మూడు విషయాలు. ముందు మనం పశ్చాత్తాపాన్ని పొంది ఇప్పుడు దాకా మనం చేసినటువంటి తెలియక తెలిసి వాళ్ళు మనకి తెలియదు. కేవలం మనం భగవంతుని సేవ చేయడం కోసం ఇంకా కాళ్ళు చేతులకి వేరే పనే లేదు. పొట్ట కోసం పనిచేయడం, కాళ్ళు చేతులకి వేరే పనే లేదు, శరీరం కోసం పనిచేయడం. అది 24 గంటలు పనిచేయాలంటే చేయాల్సి వస్తుంది. ఏమన్నా పిచ్చుకుక్క మన వెనకాల పడుతుంది, మనం తప్పించుకోవడానికి మన కాళ్ళ సత్తువు కొద్దీ కదా. కాళ్ళు నేను ప్రాణాన్ని కాపాడడానికి నేను ఎందుకు పరిగెత్తాలా, నేను ప్రశాంతంగా కూర్చున్నట్ట వైష్యుడే రన్. ఇప్పుడు రెడీగా ఉంటాయి కాళ్ళు ఈ ప్రాణాన్ని కాపాడడం కోసం. మన కాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగినా కూడా మన ప్రాణరక్షణ, అదే చేతులు మనల్ని ఏమైనా కొట్టడానికి వస్తే, తలకాయ మీద కర్రతో కొట్టడానికి వస్తే చేతులు అనుకో, తలకాయ మీద దెబ్బ పడుతుంటే నాకేమే, నేను ఎందుకు అడ్డం పెట్టి నేను దెబ్బలు తినాలి. చేతులు కాళ్ళు, చేతులు ఇరిగిపోయినా సరే తలకాయని కాపాడుకోవాలి. అదే రకంగా మనం భగవంతుడి కోసం మనకేమైపోయినా పర్వాలేదు అని నేను భగవంతుడి కోసం పనిచేయాలి. నిజానికి సంసారంలో మనం భగవంతుడి కోసం పని చేసినా చేయకపోయినా కూడా మనం పూర్తి దుఃఖాన్ని అనుభవించాలి. దీన్ని దుఃఖాలయం, ఈ సంసారాన్ని భగవంతుడు చెబుతున్నాడు దుఃఖాలయం. దుఃఖాలయం అంటే ఎక్కడైతే సుఖాలు దొరకవో, దుఃఖాలయం అంటే ఓన్లీ మిజరీ. కానీ మనుషులందుకు ఇక్కడ వాళ్ళు సుఖంగానే ఉన్నాం అనుకుంటారు. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు బాగానే ఉన్నాం అనుకుంటారు. దానికి కారణం మాయ ప్రభావం, ఆవరణాత్మక శక్తి, ప్రత్యేక ప్రక్షేపాత్మక శక్తి మాయకి. నిజానికి ఆత్మ ఈ శరీరంలో ఎందుకు బందీ కావాలా, ఎందుకు మనం స్వేచ్ఛను పోగొట్టుకోవాలా? కారాగారం, ఈ సంసారాన్ని జైల్ఖానా, ఈ సంసారాన్ని ఒక జైలుతో పోల్చారు. జైలు పరిస్థితుల్లో కూడా మనం సిగ్గు లేకుండా, మనం పశ్చాత్తాప భావన లేకుండా, వాళ్ళంటే సీజన్డ్ క్రిమినల్స్. సీజన్డ్ క్రిమినల్స్ అంటే ఎవరికైతే అలవాటైపోతుంది జైలు జీవితం, అతను ఇంకా జైల్లో కూడా నవ్వుతో, జైల్లో కూడా ఆయన కాలక్షేపం చేసుకుంటా, జీవితాంతం జైల్లో కూడా ఆ జీవిత ఖైదు అంటారు కదా అప్పుడప్పుడు కొంతమందికి, ఆ జీవిత ఖైదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్. మనందరికీ కూడా అలవాటైపోయినప్పుడు ఎవరన్నా గుడ్డివాడు ఉంటాడు, అతనికి జీవితంలో ఎంత అసౌకర్యం, కానీ గుడ్డివాడైనా కూడా అతను పెళ్లి చేసుకోవడం వదిలిపెట్టే అవకాశం ఉంటే, గుడ్డివాడైనా కూడా అతను అది ఇది చేయాలని చెప్పి, అదేవిధంగా మనం కాలుపోయినా మనకు వినపడకపోయినా, అందుకే కృష్ణుడు మనస్సుని అతి మొండి, మనకి భోగాలు అనుభవించడం ఎంత గట్టిగా అలవాటైందంటే, కన్ను పోతే పోయింది, కాలు పోతే పోయింది, నేను మాత్రం భోగాలు అనుభవిస్తాను అలా. ఆ భోగాల వల్ల నేను నరకాలకు పోవచ్చు, ఆ భోగాల వల్ల నాకు రోగాలు కలగచ్చు, ఆ భోగాల వల్ల నాకు పరుగు పోవచ్చు, ఆ భోగాలు ఎంత తుచ్చమైనవి కావచ్చు, ఎంత క్షణికమైనవైన కావచ్చు. క్షణికము తుష్యము, తుష్యం అంటే నీచమైనటువంటి పని. ఎవరైనా చనిపోతాడే, ఎవరైనా చనిపోతాడు, పోయినాడు పోతాడు, సేవం మీద పడి పీక్కోడు అంటారు, అంటే ఆస్తుల కోసం. ఆ మాత్రం ఒకసారి విని ఉంటారు, అమెరికాలో జరిగినటువంటి జోక్, వివేకానందుడు అంట ఆయన అమెరికాలో తిరుగుతున్నాడు ధర్మ ప్రచారం చేయడానికి, అంతా కూడా అక్కడ అమెరికాలో భోగ విలాస జీవితం, పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళకి ఏ రకంగా మనం భోగాలు అనుభవించాలా, సారాయి తాగాల, క్లబ్బులకు పోవాలా, మనం మాంసాహారం తినాలా, వ్యభిచారం చేయాలా, వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. మోక్షం అని కానీ, పాపం పుణ్యం అని కానీ వాళ్ళకి అటువంటి సభ్యత లేదు. ఏదైనా ఇటువంటి విషయాలు ఉన్నాయంటే భారతదేశాన్ని పుణ్యభూమి, భారతదేశంలో ధర్మం అనేది ఉండడం వల్ల మనం మంచి చెడు అని మాట్లాడతాం. అటు భోగభూమి, కేవలం భోగాల కోసం, అందుకే వాళ్ళు విచిత్రమైనటువంటి నియమాలు చేస్తూ ఉంటారు. వెనకాల వినే ఉంటారు, అటువంటి నియమాలు ఇండియాలో కూడా తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇండియా ఇప్పుడు పుణ్యభూమిగా లేదు, నేను మనుషులంతా కూడా విదేశీయుల్లాగానే భారతీయులు అంటే మహనీయులు. భారత అంటే మహాన్, భారతీయుడు అంటే మహనీయుడు. ఇది వెనకాల ఇక్కడ ఋషులు మునులు గొప్ప త్యాగమూర్తులు ఉండడం వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం ఈ భారతదేశం భారతదేశం అనడానికి వీల్లేదు. ఎక్కడైతే భారతీయులు ఉంటారో, ఎక్కడైతే గొప్ప వ్యక్తులు ఉంటారో ఆ దేశాన్ని మనం భారతదేశం. ఈ భారత అనేటువంటిది ఈ ఫలానా హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఉండే భూమిని భారతదేశం అంటారు. అట్లా విదేశాల్లో ఎక్కడైనా మనుషులంతా కూడా ఆధ్యాత్మిక సభ్యత కోసం బతుకుతున్నట్టయితే ఆ దేశాన్ని మనం భారతదేశం అనాలి. వీరుడు, వీరుడు మహావీరు, మహావీరుడు, మహావీరుడు అని పేరు. ఎవరికైతే వీరత్వం ఉంటుందో అటువంటి మనం వీరుడు అంటాం. లేకపోతే ఆ పేరు పెట్టుకోవడానికి అర్థమేం లేదు. సార్థక నామధేయం, పేరుకు తగినట్టుగా మనం ఉండాలి. అంటే విదేశాల్లో కేవలం భౌమ స్వర్గం అంటారు. మూడు రకాల స్వర్గాలు ఉన్నాయి మూడు చోట్ల. బిల స్వర్గము, భూస్వర్గము, భౌమ స్వర్గం. మామూలుగా స్వర్గలోకాలు ఉన్నాయి, అప్పర్ ప్లానెటరీ సిస్టమ్. వాటిలో కూడా మళ్ళీ ఈ మధ్య లోకాలు, ఈ భూమి మధ్య లోకాలు వస్తుంది. ఈ మధ్య లోకాల్లో కూడా ఉన్నతమైనటువంటి భౌతిక వసతులు ఉండేటువంటి దాన్ని భౌమ స్వర్గాలు అంటారు. బిల స్వర్గాలు అంటే పాతాళ లోకాల్లో ఉండేటువంటి స్వర్గాలు. భూమి మీద ఏదో కాశ్మీరు, ఈ స్విట్జర్లాండ్ ఇట్లా ఎక్కడైతే అతి రమణీయమైనటువంటి వాతావరణం ఉంటుందో, వాతావరణం రమణీయంగా ఉంటే మామూలుగా మనకు వచ్చే ఆలోచనలే వస్తాయి, భోగపు ఆలోచన. అందుకే భాగవతంలో ఈ మణిగ్రీవ నలుగురుడు, ఈ కుబేరుడు యొక్క పుత్రులు, వాళ్ళు స్వర్గలోకాల్లో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు భోగపు ఆలోచనలు, గర్వము, భోగపు ఆలోచనలు, తర్వాత మనం జీవితాన్ని అర్థం చేసుకుని ఆఖరి దాకా ఏది మనల్ని సుఖపెడుతుంది. ఇక్కడ భారతదేశాన్ని కర్మభూమి అన్నారు, భారతదేశాన్ని పుణ్యభూమి అన్నారు. ఇక్కడ మనుషులు కొంత తెలిసి ఉండాల. కానీ మెల్లిగా ఇక్కడ కూడా అంత పరిస్థితులు పూర్తిగా ఆల్మోస్ట్ 80% భారతదేశం, దీన్ని భారతదేశం అనడానికి లేదు. ఇది కూడా ఒక భోగభూమి. విదేశాల్లో చెప్పుకుంటే వాళ్ళు భౌతిక సుఖం కోసం ఎక్కడి దాకా పోతున్నారు కదా. మనం వింటూ ఉంటాం ఈ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు బొద్దింకల్ని తినడం, మిడతల్ని తినడం, కప్పల్ని తినడం, ఈ బర్మాలో వాళ్ళు ఏ రకంగా ఊరగాయలు వేసుకుంటాం, చచ్చిన కుక్కల్ని ఊరగాయగా అంటే తామసిక గుణం అంటారు కదా. మా చేపల మార్కెట్లో బతికేవాడికి చేపల కంపు అది ఎంత బాగుంటుంది వాడికి, లేకపోతే అక్కడే ఉంటాడు. తమో గుణంలో ఉండేవాడికి సారాయి తాగుతూ ఉంటాడు, అతను బాగా డబ్బు అంతా బాగా జాగ్రత్తగా పొదుపు చేసుకుని జీతం రాగానే అతను ఈరోజు సారాయి తాగేస్తాడు. అంటే అతనికి అది గొప్ప సుఖంలాగా. ఇది తమో గుణంలో ఉన్నాడు కాబట్టి తామసిక వస్తువులు అతనికి నచ్చుబాటు అవుతాయి. మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, మనుషులు కుక్కల్ని పిల్లుల్ని కూడా ఊరగాయలాగా దాన్ని పెట్టి దాని కుళ్ళనిచ్చి బాగా ఎంత మురిగితే అంత వాళ్ళకి, అంటే తామసిక వ్యక్తి ఎంత తమో గుణంలో బతికితే అంత బాగుంటుంది. డ్రగ్స్ తీసుకోవాలా, నిద్రపోవాలా, మాంసాహారం తినాలా, సారాయి తాగాలా, అన్నీ అన్నీ పాడు పనులు తేయాలి. జీవితంలో నేను సుఖపడుతున్నా అనుకుంటాడు. బర్మాలో అంతకంటే ఇక్కడ మళ్ళీ అంతకంటే కూడా పిచ్చి ముదురుతోంది. వాళ్ళు అంతకుముందు చంపి దాన్ని వండుకుని తినేవాళ్ళు, అది అడ్వెంచర్ కాదు. ఇప్పుడు ఇప్పుడు మలేషియాలో సింగపూర్లో హోటల్కి వెళ్తే బతుకున్న దాన్ని చూపిస్తాయండి, ఆ బతుకున్న కుక్కని పిల్లిని పావుని నేను చూపిస్తాడండి. అంటే క్రూరంగా వాడే తన చేతులు దాన్ని చంపి మనం ఏ రకంగా వేరుశనగకు పోల్చుకొని తింటాం, దాన్ని దాన్ని ఐస్ క్రీమ్ తింటాం మనం స్పూన్తో అంత హోటల్స్ తెలియదు. ఎప్పుడైనా మా దగ్గర వీడియోలు ఉంటాయి, ల్యాప్టాప్లో ఉన్నాయి. ఇట్లా అంతేకాకుండా ఇంకా కొత్త దాన్ని మనం అంటారు కదా క్యాటిల్ రేజింగ్, క్యాటిల్ రేజింగ్, క్రాప్ రేజింగ్. మనం పంటలు పండిస్తాం, అట్లా పశువుల్ని పెంచడం, పశువుల్ని పెంచడం, వాటి నుంచి మనం పాలు తీసుకోవడానికి వీటికి కాదు, మనం పశువులు పెంచడం మాంసం కోసం పశువులు పెంచడం. ఈ గొర్రెల్ని, మేకల్ని, దున్నపోతుల్ని, ఆవుల్ని, అసలు మనం ఈ పశువుల నుంచి ఎలాంటి లాభాన్ని పొందాలా. మామూలుగా మేకలు గొర్రెలు ఏమున్నాయి, గొద్దిలేస్తాయి, ఎరువుగా ఉపయోగపడతాయి. తదుపరిగా మనం తమో గుణంలో ఉంటే ఈ గొర్రె పాలు, మేకపాలు తాగడానికి, అది చనిపోతే దాని తోలు తీసుకుని మనం చెప్పులు కొట్టడానికి, వీటికి వాడుకోవడానికి, కానీ తినడం కోసం కాదు. కానీ ఎందుకంటే దాన్ని క్యాటిల్ రేజింగ్ అంటారు. అదే రకంగా ఇంతకుముందు పిల్లకాయలు మనం పోషించుకోలేము కాబట్టి మాకు పిల్లకాయలు వద్దు, ఇక్కడ పొరపాటున స్త్రీ గర్భవతి అయిపోతుంది కాబట్టి ఆ గర్భాన్ని తీయించుకోవాలా. ఇప్పుడు మీకు తెలియడం కోసం ఈ తైవాన్, చైనా, మలేషియా, ఈ అతి నీచమైనటువంటి దేశాలు వాళ్ళకి ఏదైనా కూడా తింటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పిల్లకాయని 4 నెలల దాకా 5 నెలల కావాలని 4 నెలల 5 నెలల దాకా తీసుకొచ్చి ఆ తర్వాత తీయించేసి దాన్ని అమ్మేయడం, అమ్మేస్తే 2000-3000 వస్తుంది. అంటే ఈ ప్రెగ్నెంట్ కావడం ఉద్దేశం సంతానం కోసం కాదు, అమ్ముకుంటే మనకి డబ్బులు వస్తాయి. దాని నుంచి ఏం చేస్తారంటే ఈ ఫేస్ క్రీములు, తర్వాత మనకి ఒంటికి రాసుకోవడానికి ఈ ఆయింట్మెంట్లు, క్రీములు, మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి. అంతేకాదు పిల్లవాళ్ళు కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వుని ఆడవాళ్ళు వాళ్ళ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఇది చేసి, అంటే మితిమీరి బతకడం. తర్వాత మనం కొబ్బరి బొండాలు తాగినట్టుగా కొత్త తలకాయ, మేక తలకాయ ఉంటుంది అని ఒకటి, దాని బ్రెయిన్ తెలుసా ఇది చేస్తుంటాను. ఈ చైనాలో రష్యాలో జపాన్ అతి నారకీయమైనటువంటి పనులు. వాళ్ళకి తెలియదు దాని పరిణామం ఏమిటి, ఏమవుతుంది. అదే రకంగా భారతదేశంలో కూడా ప్రవేశపెట్టారు కదా, ఇది ఆడాళ్ళు ఆడాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగాళ్ళు మగాళ్ళు పెళ్లి అని హోమోసెక్షువాలిటీ అంటారు కదా, ఇప్పుడు లా పాస్ చేసినట్టు భారతదేశంలో కూడా లా